ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్యాకేజింగ్ ప్రాముఖ్యత, ఇద్దరు మహిళల మధ్య సంభాషణ.
ఏం వదినా, ఎట్లున్నావు?
నేను బాగున్నా, నువ్వెట్లున్నావు?
ఏం బాగులే వదినా, నా బిడ్డకు మొన్ననే ఆరోగ్యం బాగులేకుండే.
అయ్యో ఏమైంది?
ఏమో వదినా, ఏవో రోడ్డు పైన అమ్మే ఆహారం తిన్నది, అప్పటి నుండి వాంతులు విరేచనాలైనవి.
రోడ్లపైన ఉండే ఆహారం తింటే ఇట్లయితదా?
నాకు తెలియదు వదినా, నీ కోడల్నే అడుగు జరా.
ఏమత్తా బాగున్నావా? ఆ బాగున్నాను. నీ ఆరోగ్యం బాగాలేదట కదా, ఏం జరిగింది?
అది అత్తా, ప్యాకేజ్ లేని రోడ్డుపైన అమ్మే ఆహారం తినడం వలన వాంతులు విరేచనాలు అయినవి అత్తా.
అవునా, ప్యాకేజ్ లేని ఆహారం తింటే ఇలా కూడా అవుతుందా? నా కొడుకు కూడా ఇట్లనే ఎప్పటికీ రోడ్ల మీద ఉండే ఆహారాన్ని తింటాడు. వాడికి నేనేం చెప్పాలో ఏమో.
ప్యాకేజ్ ఉండడం వల్ల అది ఎప్పుడు తయారైందో, దాని గడువు కాలం ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అయినా నాకు కూడా అంతగా తెలియదు. నా స్నేహితురాలు ఆహార నిపుణురాలు, కావడానికి సిద్ధం అవుతుంది కాబట్టి ఆమెని అడిగితే తెలుస్తుంది.
అవునా, ప్యాకేజ్ వలన ఎప్పుడు తయారైందో తెలుసుకోవచ్చా? అవును, నీ స్నేహితురాలను అడిగి చెప్పు మరి, ప్యాకేజ్ లేని ఆహారం తింటే ఏమవుతుందో.
ఆ అత్త, నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పాను, నన్ను చూడ్డానికి వస్తా అన్నది, ఇప్పుడు వస్తుంది కావచ్చు.
అవునా, నేను సరైన సమయానికే వచ్చాను మరి, నీ స్నేహితురాలు వచ్చాక తెలుసుకుందాం.
అంతలోనే ఆరిక స్నేహితురాలు వచ్చింది.
శిరీష బాగున్నావా? ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది?
ఆ పర్వాలేదు, బాగానే ఉన్నాను. ఇదిగో తను మా అత్త రాధమ్మ.
నమస్తే హారిక, బాగున్నావా?
ఆ బాగున్నాను, మీరు బాగున్నారా?
బాగానే ఉన్నాను. అవును హారిక, రోడ్లపైన ప్యాకేజ్ లేని ఆహారం తిని మా శిరీష ఆరోగ్యం పాడైంది. నువ్వు ఏదో ఆహార నిపుణురాలుగా చేస్తున్నావట కదా, దాని గురించి కొద్దిగా వివరంగా చెప్తావా?
హా చెప్తాను, వినండి. ప్యాకేజ్ అనేది ఆహారాన్ని సురక్షితంగా ఉంచడానికి మరియు పర్యావరణంలో ఉండే సూక్ష్మజీవులను నియంత్రించడానికి ఇది ఉత్తమ మార్గం.
అవునా, ప్యాకేజ్ అనేది ఆహారాన్ని సురక్షితంగా ఉంచుతుందా?
ఆ అవును, అంతేకాకుండా మనం ఏవైనా ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ప్యాకెట్ పైన ఉండే ధరకు అమ్ముతున్నారో లేదో అని కూడా చూడాలి. అది ఎప్పుడు తయారైందో, దాని కాల పరిమితాలేంటో కూడా చూడాలి.
అవునా, ఇంకేమేం చూడాలి?
ప్యాకేజ్ పైన అది శాకాహారమో మాంసాహారమో చూడాలి.
ప్యాకెట్ ని చూసి అది శాకాహారమో మాంసాహారమో అని కూడా చెప్తారా? ఏమో నువ్వు చెప్తే నిజమే అనిపిస్తుంది.
అవును, ప్యాకెట్ పైన ఆకుపచ్చు గుర్తు ఉన్నట్లయితే శాకాహారమని, బ్రౌన్ గుర్తు ఉన్నట్లయితే అది మాంసాహారమని గుర్తుపట్టాలి.
అవునా హారిక, మొన్న ఏం జరిగిందంటే మామిడికాయలు తీసుకురమ్మని మామయ్యకు చెప్తే ఆయన ఏదో కార్బైడ్ పెట్టి పండ్లను పండబెడుతున్నారంట, అది తింటే ఆరోగ్యం పాడవుతుందని తేలేదు.
అవును, పండ్లను కాయలుగా ఉన్నప్పుడే కోసి రసాయనాల సహాయంతో పండబెడతారు, దాని వలన ఆరోగ్యం పాడవుతుంది. అంతేకాదు, మనకు అమ్మే ప్రతి ఆహారంలో కూడా రసాయనాలు వాడతారు.
అవునా, మరి ఆ ఆహారం తింటే ఏం కాదా?
చాలా సరిగ్గా అడిగారు. ప్యాకెట్లలో ఉండే ఆహారం నిల్వ ఉండడానికి, అవి పాడవకుండా ఉండడానికి కొన్ని రసాయనాలను వాడతారు. వీటిని ఏ మొత్తంలో వాడాలో FSSAI అనే సంస్థ పరిమితులను విధిస్తుంది.
అవునా, రసాయనాలు ఏవి వాడారో ఎలా తెలుస్తుంది?
రసాయనాలు ఏవి వాడారో, ఎంత మొత్తంలో వాడారో ప్యాకెట్ పైన ఉంటుంది.
ఇంకా ఏమేమి చూడాలి?
ప్యాకెట్ పైన FSSAI, BIS, అగ్మార్క్ లాంటి సంస్థ గుర్తింపు ఉండాలి. ప్యాకెట్ పైన పోషక విలువల గురించి తెలుసుకోవాలి, అవి ఎంత మొత్తంలో ఉన్నాయో తెలుస్తుంది.
పోషకాల అంటే ఏమిటి?
పోషకాలు అంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్లు మనకి శక్తిని ఇస్తాయి. ఇవి ఉంటాయి కాబట్టే మనము పనిచేయగలుగుతున్నాము. ప్రోటీన్లు మన శరీరంలో ఎదుగుదలకు, సమతుల్యానికి ఉపయోగపడతాయి. కొవ్వులు ఎముకల కదలికకు ఉపయోగపడతాయి. ఇలాంటి వివరాలు ప్యాకెట్ పైన ఉంటాయి.
పోషకాలు మనకు ఉపయోగమని అర్థమైంది. మరి వాటి విలువను ఎందుకు ప్రింట్ చేస్తారు?
ఎందుకు ప్రింట్ చేస్తారు అంటే, ప్రజలలో వివిధ వయస్సుల వారికి శక్తి మొత్తం విలువ వేరుగా ఉంటుంది. చాలా మందికి వివిధ రకాల వ్యాధులు ఉంటాయి. ఈ వివరణ వల్ల వారు ఎటువంటి ఆహారాన్ని తినాలో తెలుస్తుంది.
ఏంటి, వివిధ వ్యాధులకు వేరువేరు ఆహారమా? నాకు అర్థం కాలేదు.
అంటే ఇప్పుడు మనలో కొంతమందికి మధుమేహం, క్యాన్సర్ లాంటివి ఉంటాయి. కొంతమంది అధిక బరువుతో బాధపడతారు. అలాంటి వారికి ఎంత మొత్తంలో తీసుకోవాలో తెలుస్తుంది.
మరి ప్యాకేజింగ్ లేకపోతే ఏమవుతుందో కూడా, ఎలాంటి నష్టాలు ఉన్నాయో చెప్పు.
అవును, మాకు ప్యాకేజింగ్ లేకపోతే ఆరోగ్యం పాడవుతుందని అర్థమైంది. కానీ పూర్తిగా తెలియదు.
ప్యాకేజింగ్ లేకపోవడం వల్ల ఎక్కువ కొవ్వులు కలిగిన ఆహార పదార్థాలు ఆక్సీకరణం జరిగి అవి అయాన్లను విడుదల చేస్తాయి.
అవునా, ఈ అయాన్లు విడుదల అయితే ఏమవుతుంది?
దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా విటమిన్లు, మినరల్లు పోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఈ ప్యాకేజింగ్ వల్ల ఏ పదార్థాలు తయారీలో వాడారో, ఎంత మొత్తంలో వాడారో కూడా తెలుస్తుంది.
మరి ఈ ప్యాకేజింగ్ లో ఏమైనా రకాలు ఉన్నాయా? అన్నిటికీ ఒకటే వేస్తారా?
ప్యాకేజింగ్ లో చాలా రకాలు ఉన్నాయి. మన ఆహార పదార్థాన్ని బట్టి వీటిని ఉపయోగిస్తారు. ఈ ప్యాకేజింగ్ మెటీరియల్ సూర్యకాంతిని, నీటిని, కొవ్వులని లోపలికి రానివ్వదు.
చివరి ప్రశ్న, మరి ప్యాకేజింగ్ వల్ల ధర ఏమైనా పెరుగుతుందా?
హా, ఖచ్చితంగా పెరుగుతుంది. పావు వంతు ప్యాకెట్ ధర పెరుగుతుంది.
ధర పెరిగినప్పటికీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది కనుక ప్యాకేజింగ్ ఫుడ్స్ నే వాడాలి.
అంతే కదా, మరి ఈ హాస్పిటల్స్ ఇంత డబ్బు పెట్టే బదులు ప్యాకేజ్ అయిన ఫుడ్స్ నే తినడం ఉత్తమం.
ఆహారం వృధా, వాటి నివారణ మార్గాలు. ఇద్దరు రైతులు మరియు ఆహార విజ్ఞాన శాస్త్రవేత్త మధ్య సంభాషణ.
ఏం వీరయ్య, బాగున్నావా?
ఏం బాగుండడమో ఏమో మల్లయ్య, జీవితం మీద విరక్తి పుడుతుంది మల్లయ్య.
అయ్యో, అదేంటి వీరయ్య అలా మాట్లాడుతున్నావు? అంత కష్టం ఏమొచ్చింది?
నేను పండించిన కూరగాయల పంట ఎక్కువ మొత్తాల్లో పండించాను, కానీ తగిన ధర మార్కెట్లో లేదు. ఇప్పుడేం చేయమంటావు మల్లయ్య?
ఏ పంట పండించావు?
టమాటో పంట.
ఓ అలాగా. నాకు తెలిసిన ఆహార విజ్ఞాన శాస్త్రవేత్త ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి తగిన సలహాలు తీసుకొని మన సమస్యలన్నిటికీ పరిష్కారం తెలుసుకుందాం.
అలాగే మల్లయ్య, ఎప్పుడు వెళ్దాం?
ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే వెళ్దాం.
మల్లయ్య, వీరయ్య కలిసి ఆహార విజ్ఞాన శాస్త్రవేత్త దగ్గరికి వెళ్తున్నారు.
నమస్కారం సార్, ఎలా ఉన్నారు?
నమస్కారం మల్లయ్య, బాగున్నాను. నువ్వెలా ఉన్నావు?
నేను బాగానే ఉన్నాను సార్, కానీ మా స్నేహితుడి పరిస్థితే బాగాలేదు.
అవునా, అంత కష్టం ఏమొచ్చింది?
సార్, వీరయ్య అనే నా స్నేహితుడు టమాటా సాగు చేశాడు. వాటికి తగిన నిల్వ చేసే పద్ధతులు తెలియక దానికి తోడు ఆ పంటకి తగిన మార్కెట్ ధర రాక సతమతం అవుతున్నాడు సార్.
ఆహారం పండించడం ఒక ఎత్తు అయితే, వాటిని నిల్వ చేసి ఉంచడం మరో ఎత్తు. ఆహారాన్ని దేవునితో భావిస్తారు, కానీ ఈ కాలంలో విపరీతమైన ఆహార అలవాట్లకు అలవాటు పడి కూరగాయలు, పండ్లు, వివిధ రకాల వాటిని వృధా చేస్తున్నారు.
అవును సార్, తరం మారిన కొద్దీ అలవాట్లు మితిమీరుతున్నాయి.
అవును మల్లయ్య, మన భారతదేశం వ్యవసాయానికి వెన్నుముక్క. అలా మన దేశానికి ఒక రైతు తన కూలీ జీవితాన్ని ఆరబోసి సంవత్సరమంతా కష్టపడి వివిధ రకాల వాటిని ఉత్పత్తి చేస్తున్నాడు. కానీ పండించిన పంటను నిల్వ చేసే పద్ధతులు తెలియక పంట వృధా అయిపోతుంది. ఇలాంటి కారణాల వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
అవును సార్, రైతు ఇంత కష్టపడిన ఫలితం దక్కట్లేదు.
ఎందుకు దక్కదు మల్లయ్య? మనకి తగిన అవగాహన, ఆచరణ ఉంటే.
ఆ జాగ్రత్తలేంటో మీరే చెప్పాలి, మా బతుకుల్ని మీరే మార్చాలి సారు.
అయ్యో వీరయ్య, మేమున్నదెందుకు? మీ సమస్యలు పరిష్కరించడానికే కదా. రైతు బాగుంటేనే కదా దేశం బాగుండేది. రైతు ఉత్పత్తి చేశాక దానిని తరలించడానికి అనుగుణమైన రవాణా సంస్థ మరియు నిల్వ స్థలాలను ఏర్పాటు చేసుకోవాలి.
వాటి గురించి జర క్లుప్తంగా చెప్పండి సారు.
పంట కోత తరువాత వాటికి సరిపడ ఉష్ణోగ్రతలు ఉన్న కోల్డ్ స్టోరేజ్లలో నిల్వ ఉంచడం వల్ల అవి పాడవకుండా ఉంటాయి.
కోల్డ్ స్టోరేజ్ అంటే ఏమిటి సారు?
కోల్డ్ స్టోరేజ్ అంటే ఏమీ లేదు వీరయ్య. పంట కోత తరువాత తగిన ఉష్ణోగ్రతలు వద్ద నిల్వ ఉంచే స్థలమే కోల్డ్ స్టోరేజ్. ఇలా చేయడం వల్ల పంటకు తగిన మార్కెట్ ధర వచ్చినప్పుడు వాటిని అమ్మకానికి తీసుకురావచ్చు.
అలా ఎలా చేయవచ్చు సారు?
ఇదే వీరయ్య మీకు తెలియంది. మనం పండించిన ఒక్కో పంటకి ఒక్కో నిల్వ చేసే ఉష్ణోగ్రతలు ఉంటాయి. వాటిని పాటిస్తేనే మన పండించిన పంటలు వృధా కాకుండా నిల్వ ఉంచుకోవచ్చు.
అవునా సారు?
ఇలా చేయడం వల్ల మన ఆహార పంటల్ని కాపాడుకోవచ్చు, తగిన మార్కెట్ ధర వచ్చినప్పుడు అమ్ముకొని లాభపడవచ్చు.
అవునా సార్, ఈ మధ్య కాలంలో ధరలు పెరిగిపోవడం తగ్గిపోవడం జరగడానికి గల కారణాలను గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ కొంచెం చెప్పరా?
అలాగే చెప్తాను. ధరలు పెరిగిపోవడంతో ప్రజలు వాటిని ఎక్కువగా కొనుగోలు చేయకపోవడం, ధరలు తగ్గిపోవడంతో మిగిలిన వాటిని కొనుగోలు కాక వృధా అయిపోవడం. ఉదాహరణకి టమాటో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వృధా అవుతుంది, ఎందుకంటే టమాటో యొక్క ధరలు పడిపోవడం పెరిగిపోవడం జరుగుతుంది. ప్రస్తుత కాలంలో పెళ్లిళ్ళు ఫంక్షన్లు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు, కావున ఎక్కువ సంఖ్యలో ప్రజలు రావడం, ఆహారాన్ని స్వీకరించడం, మిగిలిన ఆహారాన్ని అంత వృధాగా చేయడంతో పాటు ఆ మిగిలిన ఆహారాన్ని పరిసర ప్రాంతాల్లో పడేయడం వల్ల అక్కడి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. పట్టణాల్లో ఎక్కువ కోల్డ్ స్టోరేజ్ ఉండడం వల్ల ఆహార పదార్థాలు కూరగాయలు పండ్లు ఎక్కువ కాలంలో నిల్వ ఉంచవచ్చు. గ్రామాల్లో ఎక్కువ నిల్వ చేయు పద్ధతులు అవగాహన లేకపోవడం వల్ల పండ్లు కూరగాయలు వృధాగా పోతున్నాయి.
ధన్యవాదాలు సార్ మాకు ఈ విలువైన సమాచారాన్ని తెలియజేసినందుకు.
సారు మాకు పంట ఎలా వృధా కాకూడదో వివరించారు, అలాగే వివిధ రకాల ఆహార వృధా కారణాలు కూడా వివరించి మాకు అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు సార్.
అదే ముందు వీరయ్య, మీకు తగిన సమాచారాన్ని అందజేయడం మరియు అవగాహన కల్పించడమే కదా మా బాధ్యత. ఏం మల్లయ్యా, మీరే కాదు రైతులెవరైనా వచ్చి వారికి ఉన్న సందేశాలను తెలియజేస్తే వాటికి తగిన పరిష్కారాలను చెప్పడమే కదా మా వృత్తి.
మీరు చెప్పింది తప్పక పాటిస్తాం సారు.
మానవ మనగడకు ఆహారమే ముఖ్య ఆధారం.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుకబుర్లు.
నమస్కారం డాక్టర్ గారు, నా పేరు జీవిత.
నమస్కారం, చెప్పండి మీ సమస్య ఏమిటి?
ఈ మధ్య నా ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదు, బరువు కూడా పెరుగుతున్నాను.
మీరేం చేస్తుంటారు?
నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ నండి.
అవునా, మీ సమస్య నాకు అర్థమైంది. మారుతున్న కాలంతో పాటు సరికొత్త రోగాలు ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వీటిల్లో అత్యధిక రోగాలు మానవ నిర్లక్ష్యం కారణంగానే వస్తున్నాయి. ప్రకృతి వనరుల విధ్వంసంతో పెరిగిన వాతావరణ కాలుష్యం, రేడియేషన్లకు తోడు జీవన శైలిలో వచ్చిన అనారోగ్యకరమైన మార్పులు ఈ సమస్యలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. పనివేళల్లో క్రమత్వం లేకపోవడం, వేళకు ఆహారం తీసుకోకపోవడం, పెరిగిన జంక్ ఫుడ్, శీతల పానీయాల వినియోగం, నిద్రలేమి, వ్యాయామం అసలే చేయకపోవడం వంటి అలవాట్లు చిన్న వయసులోనే ప్రాణాంతక వ్యాధుల బారిన పడేలా చేస్తున్నాయి. గతంలో వయసు పైబడిన వారికే పరిమితమైనవి ఈ అనారోగ్యాలు. ఇప్పుడు చిన్న వయసు వారిని ఇబ్బంది పెట్టడం ఎంతో ఆందోళన కలిగించే విషయం. మన దేశంలో 40-60 ఏండ్ల మధ్యనున్న వారిలో దాదాపు 1.25 కోటి మంది ఏటా ఈ జీవన శైలి మార్పుల కారణంగా వస్తున్న రోగాల బారిన పడి మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే ఈ సమస్యల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ఈ సమస్యలకు కారణాలేంటంటే వేళకు తినకపోవడం, నిరంతరాయంగా పనిచేయటం, ఎడతెగని ప్రయాణాలు చేయడం, నిద్రలేమి, రాత్రి సమయాల్లో నైట్ షిఫ్టుల్లో పనిచేయడం, రోజుకో రకమైన షిఫ్టుల్లో పనిచేయడం, రోజంతా ఒకే చోట కదలకుండా కూర్చొని పనిచేయడం.
ఈ జీవన శైలిలో వచ్చే మార్పుల వల్ల ఎలాంటి వ్యాధులు కలుగుతాయి?
జీవన శైలిలో వచ్చే మార్పుల మూలంగా వచ్చే ప్రధానమైన సమస్య ఉబకాయం. ఒక వ్యక్తి బాడీ మాస్ ఇండెక్స్ 24 కంటే ఎక్కువైతే ఉబకాయం బారిన పడినట్లు.
బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏంటి డాక్టర్ గారు?
బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఎత్తుకు తగ్గ బరువు అని అర్థం. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వల్ల ఊబకాయం సమస్య మరింత పెరుగుతూ వస్తుంది. శరీరంలో అవసరమైన దానికన్నా ఎక్కువ మొత్తంలో కొవ్వు నిల్వలు పేరుకుపోవడం వల్ల ఊబకాయం సమస్య ఉత్పన్నమవుతుంది. ఊబకాయం వల్ల అనేక రకమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఊబకాయం నేటి తరంలో పీడిస్తున్న అతిపెద్ద సమస్య. అమెరికా, చైనా దేశాలు ఊబకాయంలో 1-2 స్థానాల్లో ఉండగా మన దేశం 3వ స్థానంలో నిలిచింది. రాబోయే కాలంలో ఈ 2 దేశాలను దాటుకొని ముందుకు పోయేంతగా మన దేశంలో ఈ సమస్య తీవ్రమైంది. దీనికి అనేక కారణాలున్నాయి. జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, వ్యాయామ లోపం ముఖ్య కారణాలు కాగా కొందరిలో ఇది జన్యుపరమైన సమస్యగా ఉంటుంది.
డాక్టర్ గారు, మరి ఊబకాయం తగ్గాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మనం ఆహారంలో అతిగా క్యాలరీలు తీసుకొని తక్కువ క్యాలరీలు ఖర్చు చేయడం వల్ల అది కొవ్వుగా మారి శరీరంలోని భాగాలలో పేరుకోవడం వల్ల ఊబకాయం వస్తుంది. అయితే ఈ ఊబకాయ సమస్య పురుషుల్లో కంటే మహిళల్లోనే కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ ఊబకాయం లక్షణాలను నిర్లక్ష్యం చేయటం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా ఊబకాయంతో జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మార్పులు చేసుకోవడం వల్ల శరీరంలో అవయవాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ఎలాంటి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉండవు. ఊబకాయం బారిన పడకుండా ఉండాలంటే నడక, జాగింగ్, వ్యాయామాలు చేయటం చాలా అవసరం. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. రోజులో అధికంగా ద్రవాలు తీసుకోవాలి. ద్రవాలలో సిట్రస్ జ్యూసులు మరియు నీరు తీసుకోవడం వల్ల పొట్ట నిండినట్టుగా అనిపించి ఎక్కువ ఆహారాన్ని తీసుకోము. మిల్క్ షేక్స్ రెగ్యులర్ డైట్లో చేర్చుకోవాలి. వీటిలో ఉండే ప్రోటీన్స్ మరియు ఫైబర్స్ శరీరంలో అదనపు క్యాలరీలు మరియు కార్బోహైడ్రేట్స్ చేరకుండా చేసి బరువుని అదుపులో ఉంచుతాయి. ఆఫీసుల్లో ఇతర బయట ప్రదేశాల్లో లిఫ్టులు, ఎలివేటర్స్ను ఉపయోగించకుండా మెట్లు ఎక్కడం ఆరోగ్యకరం. మెట్లు ఎక్కడం సులభం మరియు బరువుని అదుపులో ఉంచడానికి ఇది ఉత్తమ మార్గం. ఎప్పుడూ ఆకలితో ఉండకూడదు. ఇలా ఉండటం వల్ల తర్వాత భోజనంలో ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు మరింత ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడానికి పొట్ట ప్రోత్సహిస్తుంది. ఊబకాయం సమస్య ఉన్నవారికి పెద్ద పేగు క్యాన్సర్, మలద్వారానికి వచ్చే క్యాన్సర్తో పాటు బ్రెస్ట్ క్యాన్సర్, థైరాయిడ్ గ్రంథి సమస్యల ముప్పు అధికం.
ఈ జీవన శైలిలో మార్పుల వల్ల ఇంకా ఏ విధమైన వ్యాధులు కలగవచ్చు?
మన దేశంలో సుమారు సగం మంది ఏదో ఒక రకమైన మధుమేహం బారిన పడుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న రోగాల్లో సగానికి పైగా మధుమేహం కారణంగానే వస్తున్నాయి. గుండెపోటు వంటి హృదయ సంబంధిత అనారోగ్యాలు మొదలగు పలు ప్రాణాంతక రోగాలకు ఇదే ప్రధాన కారణం.
మరి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మధుమేహ చికిత్సలో ఆహార నియమాలు కీలకం. ఎత్తు, బరువు, వయస్సు, లింగభేదం, శారీరక శ్రమ, వ్యాధి తీవ్రతలను బట్టి ఎవరికి వారు వీటిని పాటించాల్సి ఉంటుంది. ఆహారం విషయంలో మధుమేహులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, మన శరీరానికి ముఖ్యంగా నీరు చాలా అవసరం. ముఖ్యంగా మధుమేహుల ఒంట్లో నీరు తగ్గిపోతే తీవ్రమైన అనారోగ్య సమస్యకు దారితీస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నీరు ఎక్కువగా తాగడానికి ప్రయత్నించాలి. పాలు, పెరుగు వంటి పాల పదార్థాలు తీసుకోవచ్చు, కానీ కొవ్వు ఎక్కువగా ఉండే వెన్న, నెయ్యిలకు దూరంగా ఉండటం మంచిది. రోజుకు కనీసం 3 సార్లైనా తాజా కూరగాయలు తీసుకోవాలి. తాజా పండ్లు తినటము మంచిదే. వీటిలో సహజంగా ఉండే చక్కెర సుక్రోజ్ కన్నా నెమ్మదిగా రక్తంలో కలుస్తుంది. అయితే చాలా తీయగా ఉండే మామిడి, అరటి వంటివి తక్కువగా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆహారం మానేయటం మంచిది కాదు. ప్రతిరోజు ఒక సమయంలో భోజనం చేయటం వల్ల రక్తంలో చక్కెర స్థిరంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. కేకులు, చాక్లెట్లు వంటి అధిక చక్కెర గల పదార్థాలకు దూరంగా ఉండాలి. తీయటి పానీయాల జోలికి పోకుండా ఉండటం మేలు. దండిగా నూనెలో వేయించే పదార్థాల కన్నా ఉడికించినవి తినటం ఎంతో మంచిది. అలాగే అన్నం, ఆలుగడ్డ, అరటి వంటివి రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని పెంచుతాయి. కాబట్టి ఇలాంటివి పెద్ద మొత్తంలో తినకుండా చూసుకోవాలి. మధుమేహులకు రక్తపోటు ముప్పు అధికమే. అందువల్ల ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం మంచిది. అన్నింటికన్నా ముఖ్యంగా రోజులో ఎప్పుడైనా సరే ఒకేసారి పెద్ద మొత్తంలో తినకుండా జాగ్రత్త పడాలి. జీవన శైలిలో మార్పుల వల్ల కలిగే వ్యాధులలో అధిక రక్తపోటు కూడా ఒకటి. గతంలో వయసు పైబడే కొద్దీ రక్తపోటు పెరగడం సాధారణ లక్షణంగా ఉండేది. అయితే ఇప్పట్లో 20 ఏళ్ల నుంచే ఇటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి. జీవన శైలిలో కలిగే మార్పుల వల్ల వచ్చే సమస్యలలో నిద్రలేమి ఒకటి.
డాక్టర్ గారు, నిద్రలేమి మన ఆరోగ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది?
వేలాపాల లేకుండా పనిచేసే వారికి సమయానికి నిద్ర పట్టకపోవడం, కలత నిద్ర వంటి సమస్యలు తలెత్తి శరీరంలోని జీవక్రియలను అస్తవ్యస్తం చేస్తాయి. నిద్రలేమితో బాధపడేవారు ఏకాగ్రత లోపించడంతో పాటు నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతారు. ఉదయం లేచింది మొదలు అనేక ఒత్తిళ్లతో జీవనం గడిపేవారు నిద్రలేమిని ప్రధాన సమస్యగా ఎదుర్కొంటున్నారు. ఫలితంగా శారీరక మానసిక ఆరోగ్య సమస్యలెన్నో చుట్టుముడుతున్నాయి. యాంత్రిక జీవనంలో చాలా మందికి మంచి నిద్ర అన్నదే గగనంగా అవుతుంది. నిద్రలేమి చాలా ఆరోగ్య సమస్యలకు కారణం. వీటి నుంచి విముక్తి పొందాలంటే రోజు 6 నుండి 7 గంటల పాటు కంటి నిండా నిద్రపోవాలి.
నిద్రలేమి నుండి విముక్తి పొందాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
రోజంతా లైట్ల వెలుతురులోనే గడిపితే నిద్రపోయే సమయాలలో తేడా వస్తుంది. కృత్రిమ కాంతి కంటికి ఒంటికి ఒత్తిడిని కలగజేస్తుంది. అందుకని పగటిపూట 30 నిమిషాలైనా సూర్యకాంతిని ఒంటికి తగలనియాలి. రోజు ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి నిద్ర లేవటం వల్ల శరీరం నిద్ర సమయాలకు చక్కగా అలవాటు పడుతుంది. రాత్రి పడుకోవడానికి 2 గంటల ముందు భోజనం చేయాలి. దీనివల్ల అజీర్తి సమస్యలు తలెత్తవు. ఆకలితో పడుకోకూడదు. తేలికగా జీర్ణం అయ్యే ఆహారం లేదా ఒక అరటిపండు లేదా రైస్ కేక్స్ లాంటివి తీసుకోవాలి. వ్యాయామం చక్కని నిద్రకు సహకరిస్తుంది. రాత్రి పడుకోవడానికి 3 గంటల ముందు ఏరోబిక్ ఎక్సర్సైజ్లు చేయాలి. కెఫీన్ నికోటిన్ 2 ప్రేరకాలు. పగలు తీసుకునే కెఫీన్ రాత్రి నిద్రపై ప్రభావాన్ని చూపుతుంది. అందుకని పొగ తాగటాన్ని, అమితంగా కాఫీ టీలు సేవించడాన్ని ఆపివేయాలి. రాత్రి సమయాల్లో మద్యాన్ని తీసుకోకూడదు. మద్యం మత్తును తెప్పిస్తుందే తప్ప గాఢమైన నిద్రను కలిగించదు. హాయి గొల్పే నిద్రకు గది వాతావరణం కీలకం. పడుకునే గది వెచ్చగా ప్రశాంతంగా ఉండటమే కాకుండా చీకటిగా ఉండేలా జాగ్రత్త పడాలి. పడుకునే ముందు టీవీ చూడవచ్చు, కానీ ఉద్రేకం కలిగించే కార్యక్రమాలను చూడకూడదు. పడుకునే ముందు పుస్తక పఠనం ఉపయోగపడుతుందని చాలా మంది అంటారు. అయితే ఉద్రేకం కలిగించే పుస్తకాలను చదవకూడదు. సాయంకాలం తగినంత విశ్రాంతి పొందాలి. బెడ్ మీదకు చేరిన వెంటనే లైట్ ఆర్పేసి పడుకోకూడదు. 1 అరగంట పాటు బెడ్ మీద కూర్చోవడం, లేవడం, పుస్తకాలు చదవటం, చక్కని సంగీతం వినడం వంటివి చేస్తే కంటి మీదకు కునుకు వస్తుంది. నిద్రపోయే సమయంలో మొబైల్ ఫోన్ని దూరంగా ఉంచడం లేదా స్విచ్ ఆఫ్ చేయడం మంచిది. ఇంకా పడుకునే ముందు గోరువెచ్చని పాలను తాగితే గాఢ నిద్ర పడుతుంది. నూనెతో తలకు కాళ్లకు మర్దన చేస్తే మంచి నిద్ర వస్తుంది.
డాక్టర్ గారు, మరి జీవన శైలికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండాలంటే మన జీవన శైలి ఏ విధంగా ఉండాలి?
ప్రతి అనారోగ్యానికి ప్రత్యక్షంగా కనిపించే జీవనశైలి మార్పులతో పాటు పరోక్షంగా కారణమయ్యే జన్యుపరమైన కారణాలుంటాయి. జన్మత సంక్రమించే జన్యువుల ప్రభావాన్ని మార్చలేము. కాబట్టి మార్పులు సాధ్యమయ్యే అంశాల మీద దృష్టి సారించాలి. అవి సమయానికి తిండి, నిద్ర, పనివేళలు ఉండేటట్లు చూసుకోవడం అవసరం. తక్కువ కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలతో పాటు ఎక్కువ ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవాలి. ఆహారంలో 3 భాగాలు కూరగాయలు, 2 భాగాలు పండ్లు ఉండేలా చూసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. వారానికి కనీసం 5 రోజుల పాటు గంట ఏదో ఒక రకమైన వ్యాయామం చేయాలి. జిమ్కే పరిమితం కాకుండా నడక, పరుగు వంటి సాధన చేయడం అవసరం. ఇప్పటి రోజుల్లో పార్టీలన్నింటిలోనూ మద్యం తీసుకోవడం సాధారణమైన అంశం. ఎక్కువ క్యాలరీలు, తక్కువ పోషకాలుండే ఆల్కహాల్ వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. ధూమపానంతో వచ్చే సమస్యలు అన్నీ ఇన్ని కావు. కాబట్టి దాని ఊసే మర్చిపోవడం మంచిది. 1 సిగరెట్ తాగినా అది ప్రమాదమేనని గమనించాలి. శరీర అవసరాలకు తగినంత నీటిని తాగటం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలన్నీ ఎప్పటికప్పుడు బయటకు పోతాయి.
మీరు నాకు ఎన్నో విషయాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలండి.
ధన్యవాదములు.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో మజ్జిగ ఉండలు తయారీ విధానం తెలుసుకుందామా? శ్రోతలు, పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలు మరియు తయారీ విధానంలో ఏంటో తెలుసుకుందాం. మజ్జిగ ఉండలు తయారీకి కావలసిన పదార్థాలు: మజ్జిగ 1.5 కప్పు, బియ్యపిండి 1 కప్పు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి చేసిన పేస్ట్ 1 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు 2 కలిపి టేబుల్ స్పూన్ నూనె వేయించడానికి సరిపడా. మజ్జిగ ఉండలు తయారీకి కావలసిన పదార్థాలు మనం మీకోసం మరొకసారి. మజ్జిగ 1.5 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి చేసిన పేస్ట్ 1 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు 2 కలిపి టేబుల్ స్పూన్ నూనె వేయించడానికి సరిపడా. తయారీ విధానం: మజ్జిగలో బియ్యపిండితో పాటు నూనె తప్ప ఇతర పదార్థాలన్నీ వేసుకుని బాగా కలపాలి. దీన్ని సన్నని మంటపై ఉంచి మధ్య మధ్య కలుపుతూ ఉండాలి. కాసేపటికి ముద్దలా అవుతుంది, అప్పుడు దింపేయాలి. ఈ పిండి చల్లారాక గోళీ సైజ్ లో చిన్న చిన్న ఉండల్ని చేసుకుని వేడి నూనెలో వేయించుకోవాలి. బాగా వేగాక తీసేయాలి. ఇవి వారం వరకు నిల్వ ఉంటాయి. ఇందుకోసం కొద్దిగా పుల్లని మజ్జిగ వాడితే ఉండలు రుచిగా ఉంటాయి. విన్నారు కదా, మజ్జిగ ఉండలు తయారీ విధానం మీకోసం మరొకసారి. మజ్జిగలో బియ్యపిండితో పాటు నూనె తప్ప ఇతర పదార్థాలన్నీ వేసుకుని బాగా కలపాలి. దీన్ని సన్నని మంటపై ఉంచి మధ్య మధ్య కలుపుతూ ఉండాలి. కాసేపటికి ముద్దలా అవుతుంది, అప్పుడు దింపేయాలి. ఈ పిండి చల్లారాక గోళీ సైజ్ లో చిన్న చిన్న ఉండల్ని చేసుకుని వేడి నూనెలో వేయించుకోవాలి. బాగా వేగాక తీసేయాలి. ఇవి వారం వరకు నిల్వ ఉంటాయి. ఇందుకోసం కొద్దిగా పుల్లని మజ్జిగ వాడితే ఉండలు రుచిగా ఉంటాయి. మజ్జిగ ఉండల్లోని పోషక విలువలు: 1 గ్లాసు మజ్జిగలో కార్బోహైడ్రేట్లు 4.8 గ్రాములు, కొవ్వు 0.9 గ్రాములు, ప్రోటీన్ 3.3 గ్రాములు, శక్తి 40 కిలోకాలరీలు. మజ్జిగ ఉండల్లోని ఆరోగ్య లాభాలు: మజ్జిగ విరేచనాలను అదుపు చేస్తుంది, దేహానికి చలువ చేస్తుంది, పొట్ట ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా మజ్జిగ జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. విన్నారు కదండి, మజ్జిగ ఉండల్లోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలు. మరెందుకు ఆలస్యం? ఎంతో రుచికరమైన మజ్జిగ ఉండల్ని చకచకా చేసుకుని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం. వచ్చే వారం మరో రుచికరమైన వంటకంతో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురుచూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: 100 గ్రాముల అవిసె గింజల్లో ఎన్ని కిలోకాలరీల శక్తి ఉంటుంది? ఏ 534, బి 334. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 534. గత వారం రెండో ప్రశ్న: అవిసె గింజలు ముఖ్యంగా ఎవరికి మంచిది? ఏ పురుషులు, బి స్త్రీలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి స్త్రీలు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు సంగీత గంభీరావుపేట్, శ్రీమతి అనురాధ వర్మ, మోహన్ వర్మ, హైదరాబాద్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: మధ్యకాలిక వరి రకాల కాల పరిమితి ఎంత? ఏ 130 నుండి 135 రోజులు, బి 105 నుంచి 110 రోజులు. ప్రశ్న మరోసారి: మధ్యకాలిక వరి రకాల కాల పరిమితి ఎంత? ఏ 130 నుండి 135 రోజులు, బి 105 నుంచి 110 రోజులు. ఈ వారం రెండో ప్రశ్న: వరినారు పోసుకోవడానికి దొడ్డు రకాలను ఉపయోగిస్తే 1 ఎకరాకు సరిపడే విత్తన మోతాదు ఎంత? ఏ 25 కిలోలు, బి 28 కిలోలు. ప్రశ్న మరోసారి: వరినారు పోసుకోవడానికి దొడ్డు రకాలను ఉపయోగిస్తే 1 ఎకరాకు సరిపడే విత్తన మోతాదు ఎంత? ఏ 25 కిలోలు, బి 28 కిలోలు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1 ఏ అని, బి అయితే 1 బి అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2 ఏ అని, బి అయితే 2 బి అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరోసారి 9550704672 కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.